சௌந்தரியசார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயிமகேஸ்வரம், துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் வோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் ப்ரஹ்மஸ்ஃபுரதான்மி, பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு பிரணாம சஹசிரம் சமர்ப்பிஸ்தூ, சுவாமி கண்டே முந்தொச்சினటువంటి அவதாராலన్నీ కూడా உபதேசம் చేసినై ఆదేశం ఇచ్చినై, ఇదిగో ఈ దీక్షామంత్రం చేయి నీకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పింది. కొన్ని ఇలా చేయకపోతే నీ జన్మ వృధా అని కూడా చెప్పినాయి. కాని సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి సల్లక్షణమైనటువంటి మహాపరిపూర్ణమైనటువంటి స్వామి ఉపదేశాన్ని ఆదేశాన్ని సందేశాన్ని లలితంగా అలతి అలతి పదాలతో సరళమైన అచ్చమైనటువంటి తెలుగులో వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు ఆగమశాస్త్రాలు వీటన్నింటి యందు అంతర్వాహినిగా ఉన్నటువంటి మహాపరిసత్యాలను అన్నింటినీ కూడా ఏరి నాలుగు మాటలుగా మనకు అప్పజెప్పారు. అందులో లవ్ ఆల్ గురించి మాట్లాడుకున్నాం. నిజానికి భారతీయమైనటువంటి తత్వచింతనలో వ్యక్తి పూజ లేదు, వ్యక్తిత్వ ఆరాధన మాత్రం ఉన్నది. వ్యక్తి పూజ వ్యక్తితో చెల్లిపోతుంది. వ్యక్తిత్వ పూజ ఆ వ్యక్తి దేహానంతరం కూడా కొన్ని యుగాల వరకు ప్రభావితం చేస్తూ నడుస్తుంది. కనుకనే త్రేతాయుగం నాటి రాముణ్ణి, ద్వాపరయుగం నాటి కృష్ణుణ్ణి, కలియుగ ఆరంభ వేళ వచ్చినటువంటి శ్రీదత్తుణ్ణి మనం ఇప్పటికీ కూడా సాకారంగా మనం ఉపాసన చేస్తూ ఉన్నాం, పూజ చేస్తున్నాం. అయితే వీటన్నింటికంటే భిన్నంగా ఒక పరమాత్మ, ఒక వేదమాత, ఒక వేద పురుషుడు, నిజానికి వేదమే, ఒక మానవ దేహాన్ని ధరించి గనక ఈ ప్రపంచంలోకి వస్తే అది ఏం చెప్తుంది అని వేదార్థమే చూస్తుంది. బంగారాన్ని గనక ముక్క కోస్తే దానిలో నుంచి బంగారమే వస్తుంది, వేరే వస్తువు రాదే. అలాగే స్వామి వేదస్వరూపులు, వేదమూలము మొట్టమొదటి రోజు అనుకున్నాం, వేదోఖిలో ధర్మమూలం, వేదం నిండా ఏముందయ్యా, ఉండవలసినదంతా ఉన్నది. దాని నిండా వ్యక్తి ధర్మం ఉన్నది, కుటుంబ ధర్మం ఉన్నది, సామాజిక ధర్మం ఉన్నది, రాజకీయ ధర్మం ఉన్నది, అసలు ధర్మము యొక్క అనేక డైమెన్షన్స్ డైనమిక్స్ అన్ని కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి వాటిని ఒక్కొక్క అవతారమూర్తి ఆయా జాతి యొక్క పరిపాకాన్ని బట్టి, ప్రాప్తిని బట్టి, యోగ్యతని బట్టి, అర్హతని బట్టి, అవసరాన్ని బట్టి ఆ మూలాలన్నింటినీ కూడా మళ్లీ ఒక్కసారి పునః మానవ జాతికి గుర్తు చేసి ధర్మ మార్గంలో నడిస్తే పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మని, మానవ దేహాన్ని, ఈ జీవన విలాసాన్ని పరిపూర్ణ స్థాయికి తీసుకుని వెళ్లవచ్చును, అది మీ చేతుల్లోనే ఉన్నది అనేటువంటి ఒక మౌలికమైనటువంటి ధర్మసూత్రాన్ని అనేక రీతులలో అందించాలి. ఆ అందించే దిశగా రామో విగ్రహవాన్ ధర్మ. నిజానికి కృతయుగంలో దేవుడు లేడు. దేవుడు లేడు అంటే ప్రత్యేకంగా లేడు అని అర్థం. ఉన్నదంతా సర్వం కల్విదం బ్రహ్మ. ఈ ప్రకృతి, ఈ ప్రకృతికి మూలమైనటువంటి పరమాత్మ అభిన్నంగా, అద్వైతంగా, అద్వితీయంగా, అద్వయంగా ఉన్నాడు. కనుకనే కృతయుగం నాటి మానవుడు పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో 120 సంవత్సరాల కాలాన్ని, ఆయుప్రమాణాన్ని సంపూర్ణంగా అనుభవించాడు. ముక్కారు పంటలు పండినై, ఋతువులన్నీ కూడా సక్రమంగా సాగినై. ఈ ప్రకృతితో సమకూడి ఉన్నటువంటి జీవుడు, సాధకుడు, మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు తన మూలమైనటువంటి పరమేశ్వరుడితో నాదానుసంధానం చేసుకుని లయాత్మకమైన దివ్య విధానంతో నీవు నేను ఒక్కటే అనేటువంటి తత్వమసి స్థాయిలో సంచారం చేశాడు కనుక దైవము యొక్క ప్రత్యేకమైనటువంటి అవసరం లేకపోయింది. కాలం ఎప్పుడూ ఒక్కలానే ఉండదు గదా. తెల్లవారింది, త్రేతాయుగం ఏర్పడింది. త్రేతాయుగంలో ఈ భగవంతుణ్ణి ఎలా చూడాలి అని అనుకున్నప్పుడు యజ్ఞయాగాదుల ద్వారా, కర్మకాండ ద్వారా భగవంతుణ్ణి చూడవచ్చును అని ఒక శాస్త్రీయమైన, శాస్త్రగతమైన, స్మృతిభాజ్యమైనటువంటి ఒక విషయం వచ్చినప్పుడు దశరథ మహారాజు వశిష్ఠుల వారిని అడిగాడు. ఇదిగో ముగ్గురు భార్యలున్నా నేను నిస్సంతుని, మరి నా తర్వాత వారసుడెవరు అని ప్రశ్నిస్తే, పుత్ర కామ ఇష్టి చేసుకో, పుత్రుణ్ణి కోరి ఒక ఇష్టి చేయి, యజ్ఞం చేయి, నీకు భగవంతుడు దక్కుతాడు అన్నాడు. ఆ భగవంతుడు దయాపరిపూర్ణుడు గనక రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా నాలుగు వేదాలని కూడా తన వెంటబెట్టుకుని వచ్చాడు. నాలుగు ఈ నలుగురు కూడా ధర్మాన్ని మానవుడుగా గనక ఒక జన్మ ఎత్తితే ఎట్లా ఆచరించాలో సోదాహరణ పూర్వకంగా తమ జీవితమంతా పరచి తెరచి ఉంచి సాగించారు. త్రేతా వెళ్లిపోయింది, ద్వాపర వచ్చింది. ద్వాపర వచ్చేసరికి మానవుడిలో కల్మషము కాలుష్యము నెమ్మదిగా ప్రవేశించింది. ద్వాపర తొలినాళ్లలోనే త్రేతాయుగంలో ఒక రాజు ఇంకో రాజు మీద యుద్ధం చేయటం విన్నాం. ద్వాపరయుగంలో అన్నదమ్ములు జ్ఞాతి వైరాలు పుట్టినటువంటి జాతి అది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మళ్లీ యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, ఈ దేవీదేవతలు ఎలా వస్తారు, ఈ అవతార పురుషులకి లోకంతో ఏం పని అనే దానికి ఒక విస్పష్టమైన నిర్దుష్టమైనటువంటి ఒక నిశ్చితమైన మనీషాయత్తమైన భావనలో శ్రీకృష్ణుడు నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ఎప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో, ఎప్పుడు మానవుడు ధర్మం నుంచి దూరమవుతాడో, ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేనే సృష్టించుకుంటాను, కనుక అవతారాలన్నీ కూడా ప్రసవావతారాలు కావు, అవన్నీ ప్రభవావతారాలే, అది వారి నిర్ణయాన్ని బట్టి అవి ఏర్పడతాయి, ఆ జాతి ఔద్ధత్యాన్ని జాతి యొక్క గొప్పదనాన్ని జాతిని సన్మార్గంలో నడిపించే దిశగా ఇవన్నీ సాగుతూ సాగుతూ సాగిపోతాయి. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఒక సాకార సగుణ స్వభావ స్వరూపంగా వచ్చినప్పటికీ ఆయనని దేవుడిని నమ్మిన వారు తక్కువ. మానవుడుగానే చూస్తూ చూస్తూ ఎన్నెన్ని విధాలుగానో ఆయనని దూషించడం మొదలుపెట్టారు. అయినా అవతార కార్యక్రమం చాలా విస్తృతమైనది, గంభీరమైనది. ఈ జాతి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఏ కార్యక్రమాన్ని తలపెట్టుకుని ఒక అవతారమూర్తి జగత్తులోకి వస్తాడో దేనిని లెక్క చేయకుండా శ్రీకృష్ణ పరమాత్మ శాంతి ప్రేమ అనబడేటువంటి ఆ రెండింటినీ తన జీవిత కాలంలో అవతార కాలంలో పూర్ణం చేసి ధర్మ సంస్థాపనతో పాటుగా శాంతి ప్రేమలను కూడా ఈ ప్రపంచానికి అందించాడు. అయితే కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపర నాటి శాంతి ప్రేమలు ఈ నాలుగు కలిసి కలియుగంలో ఉండేటువంటి అహింస ప్రబోధం ఏదైతే ఉన్నదో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా స్వరూపంగా సత్యసాయి భగవానుడు మహాపరిపూర్ణ అవతారంగా వచ్చారు. కనుకనే స్వామి ధర్మాన్ని ఆచరించమన్నారు, సత్యాన్ని ఎరగమన్నారు, ఆత్మనిష్ఠుడిగా ఉండమన్నారు. అనేకమైనటువంటి రీతులలో ఎన్ని భౌతిక సంపదలు ఉన్నా శాంతి లేకపోయినట్లయితే ఆ భౌతిక సంపదలకు ఏ రకమైన విలువ లేదు గనక అహింసా ప్రవృత్తితో కూడా ఉండమని చెప్తూ ఈ ఐదింటిని కూడా ఐదు భాగాలుగా చేసి సమన్వయమైనటువంటి రీతిలో మానవుడు తన జీవితాన్ని గడపాలి అని ప్రబోధం చేశారు. ప్రచారం చేయలేదు, ప్రసారం చేశారు. ఇది సత్యసాయి భగవానుడి యొక్క అవతారంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన నిగూఢమైనటువంటి ఒక అంతర్వాహిని. దీనిని గమనిస్తూ ఉన్నట్లయితే స్వామి అనేకమైనటువంటి కార్యకలాపాలకి శ్రీకారం చుట్టారు. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోనక్కర్ల. కాకపోతే సత్యసాయి భగవానుడి అవతారం వచ్చేదాకా అనేకమైన సంస్థలు ఏర్పడ్డాయి. ఆ సంస్థలన్నీ ఆయా సిద్ధాంతాల ప్రచారం కోసం వాడుకోబడ్డవే తప్ప సర్వమానవాళికి సేవ చేసేటువంటి విధానం దానిలో లేదు. ఎవరెవరి సిద్ధాంతం, వైష్ణవుడు వైష్ణవుడుగా, శైవుడు శైవుడుగా, జైనుడు జైనుడుగా, అనేక రకాల ఏ మతాన్ని నమ్మితే, ఏ భావనకి గనక ఆకర్షితుడైతే దాని ప్రకారంగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చారు. దానికి కావలసినటువంటి అధిపతులు ఏర్పడ్డారు, పీఠాలు ఏర్పడ్డాయి, వారు కూడా ధర్మ ప్రబోధం చేస్తూ వచ్చారు. కాకపోతే అది పాక్షికంగా. మరి ఈ సమగ్రమైనటువంటి భారతీయ తత్వ చింతనని, ఒక దివ్య విధానాన్ని, మానవీయమైనటువంటి విలువలని, సమాజగతమైనటువంటి అనేకానేకమైనటువంటి భావనలని, వీటన్నింటినీ సమన్వయం చేస్తూ జాతి మత వర్గ వర్ణములకు అతీతంగా ఒకే ఒక వసుధైక కుటుంబకం అనేటువంటి వేద ప్రామాణికమైనటువంటి మహాసంస్థని నిర్మాణం ఎలా చేయాలి, ఇది ఎవరి వలన సాధ్యమవుతుంది, జాతులన్నీ కలవాలి, మతాలన్నీ కలవాలి, వర్గాలు లేవు, కులాలు లేవు అనుకున్నట్లయితే అంటున్నాం గాని వాటిని వదిలిపెట్టలేకపోతున్నాం. కాని వీటన్నింటినీ కలిపేటువంటి ఒక అంతఃసూత్రము ఏమి అని విచారణ చేసినటువంటి సత్యసాయి భగవానుడు మనకి రెండు మార్గాలు ఉపదేశనం చేశారు. వాటిని మించి సాధనా మార్గం లేదని కూడా తమ అవతార కాలంలో సర్వ ప్రపంచానికి, కేవలం ఆంధ్రదేశానికి మాత్రమే కాక సమస్త సృష్టికి కూడా తమ యొక్క భావనని ప్రసారం చేయగలిగారు స్వామి. ఏం చేశారు అని, ఒకటి ప్రేమ, రెండవది సేవ. అందుకనే స్వామి ప్రతిపాదన చేసినటువంటి, సంకల్పించినటువంటి, ప్రారంభించినటువంటి, నడిపించినటువంటి ఒకే ఒక సంస్థ, దాని పేరు సత్యసాయి సేవా సంస్థలు. సేవా ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజ్డ్ సేవ కాదు, అసలు సేవే ఆర్గనైజేషన్. సేవగా, సేవలో, సేవతో, సేవే మనంగా గనక రూపాంతరీకరణం చెందగలిగినట్లయితే సేవ బినా నిర్వాణనహి. ఎక్కడో మరణానంతరం విష్ణులోకానికి, కైలాసానికి, అనేక ధామాలకు వెళ్తామని మన పురాణాలు చెప్తే వేద ప్రామాణికమైనటువంటి మాటని, ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని స్వామి మనకు అర్థమయ్యేటువంటి రీతిలో ఇహమేవా అన్నటువంటి మాటని నౌ అండ్ హియర్ అంటే ఇప్పుడే ఇక్కడే, దీని తర్వాతేం లేదు, ఉన్నదంతా ఇప్పుడే ఉన్నది. ఆ ఇప్పుడే అంటే ద ప్రజెంట్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అంటూ మనకు బోధ చేశారు. గడచిన నిన్నకి, పుట్టబోయే రేపటికి మనకెట్టి సంబంధం లేదు. ఎందుకంటే రేపుకి రూపం లేదు. మనం ఉన్నా లేకపోయినా రేపుండవచ్చునేమో, కాని ఆ రేపులో మనం ఉంటామో ఉండవో మనకు ఎరుక లేదు. ఈ వైరాగ్య వివేక విచక్షణాయుతమైనటువంటి ఒక మహత్తర జ్ఞానభూమికని స్వామి చాలా స్పష్టంగా ఆవిష్కరిస్తూ సమస్త మానవాళి ఈ శాంతిని, ప్రేమని, సమత్వాన్ని, సహజీవన సౌందర్యాన్ని ఎక్కడి నుంచి వీళ్లు పొందగలరు అని మనకిచ్చినటువంటి మహామంత్రము అదే, మహాతంత్రము అదే, మహాయంత్రము అదే. దాని పేరే రెండు అక్షరాలలో ఇమిడి ఉన్నటువంటి ఈ సేవ. ఈ సేవ స్వామి ఎట్లా ప్రారంభించారు? పుట్టపర్తితో ప్రారంభించారు. తాను ఎక్కడ ఉన్నారో, అక్కడ తానేమి చేశారో దానిని చేసిన తర్వాత ప్రపంచానికి చెప్పారు. మీరందరూ చెయ్యండి, నేను చూస్తాను అనలేదు. నేను చేస్తున్నాను, మీరు కూడా చెయ్యండి అన్నారు. ఆ కారణంగానే ఇవాళ పుట్టపర్తి ఒక అంతర్జాతీయమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా, అలాగే నాడు స్వామి తలపెట్టినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలన్నీ కూడా ఇవాళ ప్రపంచానికి ఉపాధేయమైనవి, ఆచరణీయమైనవి, అనుసరణీయమైనవి, ఆదర్శప్రాయమైనవి. వాటిని మించి మరొక వస్తువు లేదు, ఒక మార్గము లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికని సర్వ జగత్తుకి కూడా స్వామి అందించారు. ఈ సేవ అంటే ఏమిటి అంటే స్వామి చెప్పారు, ప్రతిఫలాపేక్ష లేకుండా నీకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని, నీవు ఎవరి నుంచి ఏది ఆశించకుండా, అది సంపద కావచ్చు, కీర్తి కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, అవేమీ లేకుండా నీ కార్యకలాపాలు భగవంతుడు చేయిస్తున్నాడన్న భావనతో చేస్తే దాని పేరు సేవ. దానికి ఏం ఫలితం ఉంటుంది? ఏం ఫలితం ఉంటుందంటే భగవంతుని యొక్క అనుగ్రహము నీ పరమవుతుంది. కాదు, నేను స్వామికి బాగా సేవలు చేశాను, నేను స్వామి చుట్టూ తిరిగాను, స్వామిని చాలా ప్రచారం చేశాను, నా జీవితం అంతా ఆయనకే అంకితం చేశాను అంటే నేను చేస్తున్నాను అనుకున్నంతకాలం చేసేదంతా ఒట్టి చాకిరీయే. ఆ చాకిరీకి నాలుగు కూలి డబ్బులు దక్కుతాయి తప్ప భగవంతుడి అనుగ్రహం మాత్రం దక్కదు. అంటే ఏది నిష్కామకర్మగా వేదాలు, వేదాంగాలన్నీ మనకు సనాతనంగా బోధించినయో దానినే సత్యసాయి భగవానుడు ఈ సేవని సందేశామృతంగా మనకు అందించారు. రెండవది, సేవ చేస్తూ ఉన్నప్పుడు మానవుడిలో ఉన్నటువంటి అహంకార మమకారాలు రెండూ కూడా తగ్గిపోతాయి. సేవ చెయ్యనంతకాలం నేను చేయిస్తున్నాను, మరెవరో నాతో చేస్తున్నారనుకుంటారు. స్వామి ఒకసారి కదాచిత్ ప్రసంగవశాత్ అన్నటువంటి మాట ఈ క్షణాన మనస్సులో మెదులుతున్నది. జ్ఞాని అయిన వాడు, భక్తుడైనటువంటి వాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు తన తోటివాణ్ణి హీఈస్ వర్కింగ్ విత్ మీ అంటాడు. తానే చేయిస్తున్నాను అన్నటువంటి వాడు హీఈస్ వర్కింగ్ ఫర్ మీ అంటాడు. హీఈస్ వర్కింగ్ ఫర్ మీ అంటే ఎవరు చేస్తున్నారో వాడికంటే నేను అధికుణ్ణి అని చెప్తూనే ఉంటాడు. కానీ ఈ చేస్తున్న వారంతా నాతో కలిసి చేస్తున్నారు అని అంటున్నాడే, ఆ వర్కింగ్ విత్ మీలో నుంచి ఒక సహజీవనమైనటువంటి మహాసౌందర్యం ఆవిష్కరింపబడుతుంది. ఆ కలసి ఉండటంలో, ఇందాక నుంచి మనం ప్రతిరోజు సహనావోతు చెప్పుకుంటాం అంటే ఏమిటి, ఈ అంటున్నవాడు, ఈ వింటున్నవారు, ఈ అనిపిస్తున్నవాడు అంతా ఒక్కటై త్రిపుటి అయి అభేదంగా ఉండటమే పూర్ణ ప్రజ్ఞ కాబట్టి ఆ దిశగా ఈ సేవని స్వామి జనలోకంలోకి, జనజాగృతమైనటువంటి సమాజంలోకి, సర్వ జగత్తులోకి అనేకమైనటువంటి పాయలుగా ప్రారంభించి సుక్షేత్రాల అన్నింటి నిండా ఇవాళ దానిని ఒక యోగంగా మార్చారు. మనకి నాలుగు యోగాలు తెలుసు. నిజానికి భగవాన్ రమణ మహర్షి వచ్చేదాకా మూడు యోగాలే తెలుసు. ఒకటి భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. రమణ మహర్షి వచ్చి భక్తి యోగానికి జ్ఞానయోగానికి మధ్య ఒక చిన్న విరామంగా స్వల్పంగా యోగము అని ఒకటి ఉన్నది. ఆ యోగమే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతగా జగత్తుకు అందించాడు గనక కర్మ, భక్తి, యోగ, జ్ఞాన అనబడేటువంటి నాలుగు యోగాలు ఉన్నాయి అంటే సత్యసాయి భగవానుడు ఈ కర్మ, భక్తి, యోగ, జ్ఞాన యోగములు అన్నింటినీ కూడా కలిపి ఐదవదిగా పంచముఖీనమైనటువంటి సేవాయోగాన్ని దాంతో సమన్వయం చేశారు. ఎందుకంటే సేవ చేయటంలో కర్మ ఉన్నది, సేవని చాలా కన్సర్టెడ్ ఎఫర్ట్ తో చేయటంలో భక్తి ఉన్నది, ఎరుకతో కూడి అందరం కలిసి చేయటంలో యోగమున్నది, స్పష్టతతో అర్థమెరిగి ఆ కార్యక్రమాలు చేయటంలో జ్ఞానమున్నది. ఈ నాలుగు కలిపితేనే సేవ అవుతుంది గనక సేవ చేసేటువంటి యోగంలో, ఈ సందేశంలో, ఈ స్వామి యొక్క భావనలో, స్వామి యొక్క సంకల్పంలో ఏమీ మిడి ఉన్నది అని విచారణ గనక చేసినట్లయితే సర్వయోగముల సారమే సేవాయోగమై ఉన్నది. ఇక్కడ మనం సేవకు వెళ్తాం. ఎలా వెళ్తాం? ఒక్కళ్లుగా వెళ్లి సేవ చేయలేం, సామూహికంగా వెళతాం. ఈ సామూహికంగా వెళుతూ చేసే ప్రతి పని కూడా సత్రయాగ సమానం. ఒక వ్యక్తి ఒక గురువు నుంచి దీక్షామంత్రాన్ని తీసుకుని ఓ చెట్టు కిందో పుట్ట కిందో కూర్చొని జపమాల తిప్పుతూ ఆ తపస్సు గనక చేసుకున్నట్లయితే అది వైయక్తికం, ఇండివిజువల్. అలాగే అది సోమయాగం, దానివల్ల ఫలితం ఆ వ్యక్తికి లభిస్తుంది. కానీ సత్రయాగంలో అందరం కలిసి సామూహికంగా చేసేటువంటి ఆ సేవలో అలసట ఉండదు, ఆనందం ఉంటుంది, అపేక్ష ఉండదు, ఉపేక్ష ఉంటుంది. ఉపేక్ష మాత్రమే కాదు, ఔదాసీన్యం ఉండదు, పరిపూర్ణమైన తృప్తి ఉంటుంది. ఆ సేవ చేసి ఆ సాయంకాలం వేళ మళ్లీ మన మన ఇళ్లకు వెళుతూ ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం కోటాను కోట్ల రూపాయలు సంపాదించినా కలగనంత ఆనందం మనకు కలుగుతుంది. అందుకనే స్వామి సేవ ఎవరో ఇస్తే చెయ్యకండి, అడిగితే చెయ్యండి. మీరు ఎలా అడగగలరు? ఎవరో వచ్చి మిమ్మల్ని చెయ్యండి అంటారు, చెయ్యండి అంతే. అది ఎందుకు చేయాలి ప్రశ్నే లేదు, చెయ్యాలి అంతే. ఎందుకు చేయాలి? అది భగవన్ నిర్ణయం, ప్రేరణ భగవంతుడిది, ప్రయత్నం జీవుడిది. మానవుడు తనంతట తానుగా దేనిని నిర్ణయించుకోలేడు, దేనిని చెయ్యలేడు. కాని భగవంతుడు అన్నీ చెయ్యగలిగి ఉండి కూడా మనబోటి వారందరికీ కూడా ఆ సేవాయోగంలో ఒక పాత్రనిస్తాడు. ఆ పాత్రని నిబ్బరంగా, నిశ్చలంగా, నిజాయితీగా, గంభీరంగా, మర్యాదగా, సమర్పణ భావంతో గనక చేసినట్లయితే అది సేవ అవుతుంది. ఆ సేవ పరమ ఆనందాన్ని ఇస్తుంది. ఈ పరమానందాన్ని మనం ఒక విచారణ గనక చేసినట్లయితే ఓ సేవ మనకు లభించింది అనుకుందాం. ఆ సేవ లభించినప్పుడు దీంట్లో నుంచి నాకేం లాభము అంటే లాభం ఖచ్చితంగా ఏదో ఉంటుంది, తృణమో పణమో దక్కుతుంది. అది మనుష్యానందం. నేనొక్కడిని చెయ్యలేను, నలుగురం కలిసి చేద్దాము అనుకున్నప్పుడు మనుష్యానందము మనీషానందమవుతుంది. ఆ మనీషానందంలో నుంచి దీనిని కాస్త ప్రజ్ఞాపూర్వకంగా అంటే స్కిల్ఫుల్ గా చేస్తే బాగుండునే, 10 రోజుల్లో చేసేది 1 గంటలో చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే అది గంధర్వానందమవుతుంది. ఆ గంధర్వానందంలో మన బుద్ధిని అంటే మన ఇంటలెక్ట్ కోషెంట్ని, మనకున్నటువంటి తీవ్రమైనటువంటి విచారధారని, మనకున్నటువంటి దైహిక మానసిక ఆంతరింగిక శక్తులని ఒక త్రిపుటిగా గనక చేసినట్లయితే అది దేవగంధర్వానందమవుతుంది. దేవగంధర్వానందం తర్వాత ఈ పని చేసినందువలన ఇంతమందికి ఆనందం కలిగింది కదా అన్నటువంటి ఆనందమే ప్రజాపితానందమవుతున్నది. ఈ ప్రజాపితానందంలో మనని ఎరిగినవారు, మనమంటే తెలిసినవారు, ఓహో సేవలో భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ సేవాయోగంలో కాస్త ముందుకు వెళుతున్నారు, పైకి వెళుతున్నారనేటువంటి ఒక ఆనందం మనని చూసిన వారికి కలిగించినట్లయితే అది పితృపితానందమవుతున్నది. ఇక చివరగా నేను ఏ కార్యక్రమం తలపెట్టానో, ఏ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని మానవ దేహాన్ని నేను తీసుకుని వచ్చానో, అవనీ సంచారం చేస్తున్నానో, దీనిలో నా కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి వీడికి నేనివ్వబోయే ఆనందము, దాని పేరు హిరణ్య గర్భానందము. పరమేశ్వరుడైనటువంటి స్వామి దగ్గర మనుష్యానందం లేదు, ఆయన్ని తృప్తిపరచలేం. నాకు చాలా ఆనందంగా ఉంది అనలేరు. ఎప్పుడు అనగలరంటే ఇన్ని ఆనంద తారక స్థితులను దాటి 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 వెళ్లి, పరమేశ్వర మొదట్లో తెలియక నే చేస్తున్నాను, నీ అనుగ్రహం కావాలి అంటాం. ఒక స్థాయికి వెళ్లిన తర్వాత అసలు నే చేస్తున్నాను, నువ్వు చూస్తూ ఉండు స్వామి అంటాం. మూడవ స్థాయికి వెళ్లిన తర్వాత నెమ్మదిగా ఒకనొక స్పృహ కలిగి, స్వామి మీరు చూస్తున్నారు, మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను అంటాం. అంటే ఇంకా నేను నశించకుండానే ఉంటుంది. కాని జ్ఞాన సముపార్జనంలో, కాలగమనంలో, భగవద్ అనుగ్రహం చేత, ప్రాప్తి చేత, యోగ్యత చేత, సాధనా తీవ్రత చేత ఒక భావన కలుగుతుంది. పరమేశ్వరుడే చేస్తున్నాడు, ఇందులో నేను లేదు. ఆ నేను అనేటువంటి మేనుభావన నశించటానికి సేవని మించినటువంటి యోగం మరొకటి లేదు. చూడండి, కర్మలన్నీ కర్మయోగాలు ఎప్పుడవుతాయంటే, ప్రతివాడు కర్మ చేయనివాడు లేడు, కాని భగవంతుడికి సమర్పించే దిశగా ఈ పనులన్నీ భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో గనక చేస్తే, యోగించి చేస్తే అంటే కూడి చేస్తే, ఎవరితో, భగవంతుని తలపుతో, భగవంతుని ప్రజ్ఞతో కూడి చేస్తే కర్మలన్నీ కర్మయోగాలవుతాయి. పూజలు, దానాలు, జపాలు, తపాలు, యజ్ఞయాగాదులు అవన్నీ మనం గనక చేసుకున్నట్లయితే కేవలము అది భక్తి మన పూజామందిరానికి పరిమితమవుతుంది. కాని పరమేశ్వరుణ్ణి దేహంలో ఎట్లా, ఆపాదమస్తకం కూడా సర్వవ్యాపకమైన ఓ పరమాత్మ, నీవు నా యందు శివుడుగా, భవుడుగా, మాధవుడుగా అనేక రూపాలలో ఉన్నావన్న భావనతో కూడి గనక చేసినట్లయితే ఆ భక్తి భక్తి యోగమవుతున్నది. అలాగే నేను అన్నటువంటి భావనలో నుంచి అసలు నేను అన్నటువంటి లోకలోకాంతర ప్రాణాలలో దాగినటువంటి హృదయంగమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గనక ఎరగగలిగినట్లయితే, అంటే ఫిజికల్, మెటాఫిజికల్ అండ్ స్పిరిచువల్, ఆ స్పిరిచువల్ స్థాయికి ఆధ్యాత్మ స్థాయిలో విచారణ గనక చేసినట్లయితే, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి హృది విష మనసాస్వం చిన్వతా మజ్జతావా పవనచరణ రోధాత్ ఆత్మనిష్ఠోభవత్వం. నేను ఆత్మనిష్ఠుడనై ఉన్నాను, నా యందు పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మే ఈ సంకల్పాలు చేస్తున్నాడు అన్నది కేనోపనిషత్తు యొక్క మూలం కాబట్టి, ప్రతి మాట, ప్రతి చర్య, ప్రతి కదలిక, ప్రతి మెదలిక పరమేశ్వరుడైనటువంటి స్వామి యొక్క సంకల్పంగా భావించినట్లయితే ఈ అన్ని యోగాలు కూడి ఒక్కచోట సేవాయోగంగా రూపుదిద్దుకుంటాయి. మనకి జన్మతః ఇగోస్ ఉంటాయి, అవి వాసనాస్ అంటాం. ఈ వాసనలకి మూలవాసనలున్నాయి, మూలవాసనలకి సంస్కారాలున్నాయి. సంస్కారాలన్నీ కర్మలలో నుంచి ఏర్పడ్డాయి, కర్మలన్నీ జన్మలలో నుంచి ఏర్పడినాయి. అంటే జన్మ, కర్మ, కర్మలో నుంచి ఆలోచన, ఆలోచన నుంచి సంస్కారం, దానిలో నుంచి ఇవాళ మనం చెప్పుకునే ట్రైట్స్ అంటాం, అంటెండెన్సీస్ అంటామే, అవే వాసనలు, మూలవాసనలే మన వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానమైన భూమిక వహిస్తాయి. గనక మనం ఏం చెయ్యాలి, సేవాయోగం ద్వారా, సేవ ద్వారా ఈ ప్రపంచంలో మనకున్నటువంటి అహంకారము అనేటువంటి కాంపోనెంట్ ని మనం వదులుకోవాలి. అహంకారం పోతే ఏమొస్తుంది అని, అహంకారం పోతే అహంస్ఫురణ కలుగుతుంది. నేనే చేస్తున్నానులో నుంచి నేను చేస్తున్నానులోకి వచ్చి, నేను కాదు ఎవరో చేయిస్తున్నారనుకుని, ఆ ఎవరో చేయిస్తున్నదే అన్నింటికీ మూలమని గనక ఒక చిన్న స్పృహ కలిగినట్లయితే, దానిని మనం అంతరంగ స్పృహగా, అహంస్ఫురణగా, ఆత్మనిష్టగా, ఆత్మభావనగా మనం భావించగలుగుతాం. ఇది సేవ. మిగతాది రెండవ భాగం, రెండవ పార్శ్వం, మమకారం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇంద్రియాలు షడూర్మములతో, షడ్వికారములతో, షడ్వర్గములతో ఏర్పడినటువంటి మానవ దేహంలో చాలా పదునైనటువంటిది ఏమిటి అంటే మైండ్. ఆ మైండ్ ఎక్కడి నుంచి పుట్టిందంటే హృదయస్థానం నుంచి పుట్టినప్పటికీ అది ఇట్ ఈజ్ ఎ షేడ్ ఆఫ్ అవర్ ఓన్ ఇగో. ఆ ఇగో అంటే మన బలం అనుకుంటాం, మన బలహీనతే మన ఇగో. దాన్ని గనక చంపుకోగలిగినట్లయితే దానిని మించింది లేదు, సాధ్యమేనా అని. ఇందులో ఇగో చంపుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే పరమేశ్వరుడు ఇగో లెస్, లెస్ ఇగో కాదు అసలు, ఇగో లెస్. కనుకనే అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగ్గా నుంచని ఉండగా విష్ణు సహస్రనామాన్ని చెప్తున్నప్పుడు శిరస్సు వంచి చేతులు కట్టుకుని అతి శ్రద్ధాళువై విన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ స్తోత్రమంతా ఎవరి గురించి? ఆయన గురించే. కాని ఎవరి గురించో చెప్తున్నట్టుగా, ఎవరో అంటున్నట్లుగా, ఆ నిర్వికార నిర్విశేషమైనటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావనలో సంస్థితమైనాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈవేళ ఈ ప్రపంచం మనల్ని ఎన్ని రకాలుగా కీర్తించని, అది పరమేశ్వరుడికి చెందేదే. పరమేశ్వరుడి చేతిలో ఒక ఉపకరణంగా గనక మనం ఉండగలిగినట్లయితే ఆ సేవ ఒక అధ్యాత్మ సాధన అవుతుంది అన్నారు స్వామి. సేవని కేవలం ఒక పనిగా వాడుకోకండి. డిసిప్లిన్, ఒక శాంతాన్ని గురించో గంట మాట్లాడతాం, ధర్మాన్ని గురించో గంట మాట్లాడతాం, యజ్ఞయాగాదుల్లో ఉన్న రహస్యాల గురించి అనేక విషయాలు రెండు గంటలు మాట్లాడతాం. ప్రయోజనం ఏదైనా ఉన్నదా? దానిని ఆచరించాలి. ఆచరించాలి అంటే ఒక భూమిక కావాలి. భూమిక కావాలి అంటే అవకాశం రావాలి. అవకాశం రావాలి అంటే అర్హత కలగాలి. అర్హత కలగాలి అంటే భగవంతుని యొక్క ప్రేరణ రావాలి. ఇన్ని కలిగితే ఒక్క సేవ చేసుకోవటానికి పరమేశ్వరుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు స్వామన్నారు, నీకు ఎవరు సేవ ఇవ్వటానికి సిద్ధపడి ఈ పని నువ్వు చెయ్యని నీకు అప్పజెప్పారో ముందు వారికి నమస్కరించు. వారే గనక నీకు ఆ యోగాన్ని ఇవ్వకపోతే నువ్వేం సేవ చేయగలుగుతావు? నీ దగ్గర ఇంటలెక్ట్ ఉండొచ్చు, నీ దగ్గర ధనరాశులుండొచ్చు, నీ దగ్గర అనేకమైన దైహిక మానసిక శక్తులుండొచ్చు, అన్నీ ఉన్నా నాకు నీకు ఈ సేవ ఇస్తున్నాను అనే వ్యక్తి గనక లేకపోయినట్లయితే అవన్నీ దాచుకున్న డబ్బే స్వామి మాటల్లోనే దాచుకున్నది ఏదైనా పాచిపోయేది. పంచి పెడితే అది పెరుగుతుంది. ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురుహు స్వచ్ఛిష్య బోధయా తత్సత్యం అశ్రితావన్. గురువు తన జ్ఞానాన్ని ప్రపంచానికి ఇవ్వాలి. ధనికుడు అంటే కలిగినవాడు నలిగిన వాడిని కాచుకోవాలి. అలాగే అంతరంగ ప్రవృత్తిలో నిష్టలో ఉన్నటువంటి సమాజం గుర్తించాలి. తాను కూడా సమాజం నుంచి ఏది పొందాడో మళ్లీ సమాజానికి ఏ కారణం లేకుండా సేవాభావంగా గనక దాన్ని అందించగలిగినట్లయితే అది నిజానికి ఒక జీవన్ముక్త స్థితి. ఒక్కసారి సత్యసాయి భగవానుడి యొక్క అవతార వైభవాన్ని మనం గనక పరిశీలించినట్లయితే, పరిశోధనాత్మకంగా కాక ఒక పవిత్రమైనటువంటి భావంతో దానిని దర్శనం చేసినట్లయితే, ఒక కుగ్రామంలో 8th స్టాండర్డ్ కూడా కంప్లీట్ చేయని అతి మానవ స్థితిలో స్వామి సంకల్పించి చేసినవన్నీ చూసినప్పుడు అది పరదైవం అవునా కాదా అని ప్రశ్న వేసుకుంటే అవును అన్నదే జవాబు. అందుకనే డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్య గారు, పుటపర్తి పాపయ్య శాస్త్రి గారు ఆయన ఎన్నోసార్లు పిలిచినా నాకంత నమ్మకం లేదులేవో నేను రాను అని అంటే, కాదు నువ్వు రమ్మనమని చెప్తే ఆ అవకాశం ఎప్పుడో వస్తే స్వామి యొక్క దర్శనం ఆయనకి లభించింది. స్వామి ఆయనతో ఏం మాట్లాడలే. దర్శనం ఇవ్వటానికి స్వామి ఆ రోజునే కొన్ని గ్రామ సేవలన్నీ అయిపోయి కళకళ్లాడుతూ అందరూ పరమానందంలో ఉన్నారు. స్వామి వస్తున్నారు. ఆ సమయంలో ఆయన మహాకవి గనక రెండు పద్యాలు రాసుకున్నారు. అవతరించ నేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు పన్యసింప యావత్ ప్రపంచాన దేవ భాషయ్యే తెలుగు నేడు. స్వామి వచ్చి తెలుగులో చెప్పేదాకా ఈ తెలుగు అమృత భాష కాలే. అన్ని భాషలతో ఇది సమానం. ఆయన దైవం గనక ఆయన తెలుగులో మాట్లాడారు గనక ఇదిగో మా తెలుగు భాష కూడా దైవ భాష అయింది అంటూ రెండోసారి. అప్పటి వరకు కేవలం అపనమ్మకంతో వెళ్లినటువంటి ఒక వ్యక్తి కేవలము స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శన స్ఫూర్తితో రెండో పద్యం రాసుకున్నారు. అరయ సత్యసాయి దేవుడే అయినచో ఆయన మానవీయతకు అంజలింతు, అరయ సత్యసాయి నరమాతృడైనచో ఆయన దివ్య గరిమకు అంజలింతు. ఎంత దివ్యమైన భావన చూడండి. నిజానికి నమ్మకం కలిగేదాకా కష్టం, గాని నమ్మకం కలిగిన తర్వాత అంతా అదృష్టమే. ఆయన అదే అన్నారు. ఈయన గనక నిజంగా దేవుడే గనక అయినట్లయితే, ఆయనకు అనుభవం లేదు కదా, ఆయనలో ఉన్నటువంటి మానవత్వానికి నేను నమస్కరిస్తున్నా. ఇంత మానవుడు, దైవం మానవుడుగా ఇంత గొప్పగా ఉంటాడా? కాదు కాదు, నా మనస్సున కేవల మానవుడే అనుకుంటే మానవాతీతమైన ఈ పనులేమిటి, కార్యక్రమాలేమిటి, ఈ సర్వ ప్రపంచం ఆయన కోసం ఎదురు చుట్టమేమిటి, ఈ దివ్య వైభోగమేమిటి, స్వామి యొక్క దర్శనంలో నుంచే నా లోకాంతర ప్రాణాలన్నీ ఒక్కసారి లేచి సర్వదేహము సర్వాంగీణమైన ఈ దేహం పులకాంకుర ప్రకరమైపోతున్నదే, నేనెక్కడ ఉన్నాను అని ఒక ప్రశ్న వేసుకున్నారు. అది స్వామి యొక్క దర్శన మహత్యం. ఆ తర్వాత ఆయన సేవ చేసుకున్నారో ఏం చేసుకున్నారు అది సాధకుడు అందుకోగలిగినటువంటి యోగం అదృష్టం.